నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. మనం గత కొన్ని వారాలుగా భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. మొదటగా 47-48 మధ్యకాలంలో జరిగిన యుద్ధం గురించి, ఆ తర్వాత 1965 జరిగిన యుద్ధం గురించి, గత వారం మనం 1971 జరిగిన యుద్ధం గురించి ప్రస్తావించుకున్నాం. ఇవాళ నేను మీకు కార్గిల్ యుద్ధాన్ని గురించిన విశేషాలని చెబుతాను. కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య మే నుంచి జూలై దాకా 1999 కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ, యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాల్ని బట్టి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువైంది. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక చివరికి పాకిస్తాన్ సైన్యం వెనుదిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరుపక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగి ఉన్న దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఇది రెండవది. మొదటి యుద్ధం చైనా సోవియట్ల మధ్య 1969 జరిగిందండి. ఇంతకీ ఈ కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగిందంటే, భారత పాకిస్తాన్ విభజన జరగకముందు కార్గిల్ ప్రాంతం లదక్ ప్రాంతంలోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదటి కాశ్మీర్ యుద్ధం అంటే 47-48 తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లా గుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో భాగమైంది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగకూడదన్నమాట. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల్లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. శ్రీనగర్ లేహ్లను కలిపే జాతీయ రహదారి కార్గిల్ గుండా వెళ్తుంది. ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కిలోమీటర్ల పొడవున కొండలపై నుంచి కాల్పులు జరిపారు. కొండల మీదున్న సైనిక స్థావరాలు 16,000 అడుగుల ఎత్తులో, కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో కూడా ఉన్నాయి. కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్య కారణం ఏమిటంటే, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరాలను స్వాధీనపరచుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించడం అన్నమాట. అంతేకాక ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కింద నుండి పోరాడే వారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డ కట్టుకుపోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరొక అడ్డంకిగా ఇక్కడ నిలుస్తాయి. ఇంతకీ ఈ కార్గిల్ యుద్ధ నేపథ్యం ఏమిటంటే, 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా కూడా సియాచిన్ హిమనీ నదము మీద పట్టు సాధించడానికి ఇరు దేశాలు చుట్టుపక్కల ఉన్న కొండల మీద సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి. 1990లో కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదం మరియు అణుప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 98-99 మధ్య శీతాకాలంలో పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహుద్దీన్ల రూపంలో భారత కాశ్మీర్లోకి పంపింది. ఈ చర్యకి ఆపరేషన్ భద్ర అని గుప్తనామాన్ని కూడా పెట్టుకుంది. దీని లక్ష్యం కాశ్మీర్ మరియు లడక్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచిన్ నుండి వెనక్కి పంపడం, ఇంకా భారత్ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకును పెట్టడం. అంతేకాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం. భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్ మరియు ఎంతోమంది ఇతర పండితుల ప్రకారం ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలా కాలం క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు. 1998లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవగానే మళ్లీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. యుద్ధానంతరం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ విషయాలేవి తనకు తెలియవని, భారత ప్రధాని వాజ్పేయి చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలిసాయని తెలిపారు. ఈ పథకం మొత్తం ముషారఫ్ మరియు అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్ ఇంకా చాలామంది పాక్ రచయితలు చెప్పారు. కానీ ముషారఫ్ ఈ పథకాన్ని లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్కు తెలియపరిచానని చెప్పారు. ఈ యుద్ధం 2 నెలల పాటు సాగిందని మనం చెప్పుకున్నాం కదా. ఈ యుద్ధ పురోగతిలో ముఖ్యమైన తేదీల్ని నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మే 3వ తేదీన కార్గిల్లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపర్లు చెప్పారు. గొర్రెల కాపర్లు చెప్పడం ఏమిటో ఈ కథని నేను మీకు తర్వాత చెప్తాను. 5 మేన భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. 5 భారతీయ సైనికుల్ని పట్టుకుని చిత్రహింస చేసి చంపేశారు. మే 9వ తారీఖున పాకిస్తాన్ సైన్యం చేసిన శతగ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది. మే 10న ద్రాస్, కక్సార్, ముష్నో సెక్టార్లలో చొరబాట్లను కనుగొన్నారు. మే 10లో భారత సైన్యం కాశ్మీర్ లోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టార్కి పంపించింది. మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది. మే 27న భారత వాయుసేన ఒక మిగ్ 21ని, ఒక మిగ్ 27ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేతను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారు. మే 28న వాయుసేనకు చెందిన MI-17 హెలికాప్టర్ను పాకిస్తాన్ కూల్చివేసింది. 4 సిబ్బంది మరణించారు. జూన్ 1 నుండి పాకిస్తాన్ దాడుల్ని ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1A పై బాంబులు వేసింది. జూన్ 5న 3 పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది. జూన్ 6వ తేదీన భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది. జూన్ 9న బటాలిక్ సెక్టార్లో 2 స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనపరుచుకుంది. జూన్ 11న పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి పర్వేజ్ ముషారఫ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని భారత్ నిరూపించింది. జూన్ 13వ తేదీన ద్రాస్ సెక్టార్లోని తోలోలింగ్ను భారత సైన్యం స్వాధీనపరుచుకుంది. జూన్ 15న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో టెలిఫోన్లో మాట్లాడుతూ కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పారు. జూన్ 29వ తేదీన భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న 2 0.5060.5100ను స్వాధీనపరుచుకుంది. జూలై 2వ తేదీన భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది. జూలై 4న 11 పోరు తర్వాత భారత సైన్యం టైగర్ హిల్ను తిరిగి స్వాధీనం చేసుకుంది. జూలై 5వ తేదీన భారత సైన్యం ద్రాస్పై నియంత్రణ సాధించింది. క్లింటన్తో సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జూలై 7వ తేదీన బటాలిక్ సెక్టార్లోని జుబర్ హైట్స్ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. జూలై 11వ తేదీన పాకిస్తాన్ వెనక్కి వెళ్లడం మొదలైంది. బటాలిక్లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరుచుకుంది. జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. పాకిస్తాన్తో చర్చలకు భారత్ షరతులు విధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. కార్గిల్ యుద్ధం గురించిన మరిన్ని విశేషాలను చెప్పే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వింటారు కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My media, the voice of India. My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. కార్గిల్ యుద్ధం మొత్తాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో పాక్ దళాలు భారత్ కాశ్మీర్లోకి చొరబడి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకుని NH1 అంటే జాతీయ రహదారి 1ని శతఘ్నుల పరిధిలోకి చేర్చుకున్నాయి. 2వ దశలో భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయత్తం చేశాయి. 3వ దశలో ప్రధాన యుద్ధాలు జరిగి భారతదేశం పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది. అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోలేక పాక్ సేనలు వెనుదిరిగాయి. భారత భూభాగం ఆక్రమించిన పాకిస్తాన్, ఇది మొదటి దశ. శీతాకాలంలో వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్థావరాలను వదిలి వెనక్కి వెళ్తారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి వారి వారి స్థానాలకు వెళ్లి గస్తీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1999లో పాకిస్తాన్ సైన్యం తన సైనిక స్థావరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక నియంత్రణ రేఖ దాటి భారత సైనిక స్థావరాలను కూడా ఆక్రమించుకున్నారు. స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ మరియు నార్థన్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడి యుద్ధానికి అనువైన ప్రదేశాల్ని ఆక్రమించుకున్నారు. వీరికి కాశ్మీరీ తీవ్రవాదులు మరియు ఆఫ్ఘన్కు చెందిన కిరాయి తీవ్రవాదులు సహకరించారు. 2వ దశ, పాక్ చొరబాట్లను కనుగొని సైన్యాన్ని పంపిన భారత్. మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు. శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటుదారులకి వీలు కల్పిస్తూ వచ్చింది. కానీ మే 2వ వారానికి సౌరభ్ కాలియా నేతృత్వంలోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత దళాలు ఇది కేవలం ఉగ్రవాదుల అంటే జీహాదీల పని అనుకుని 2-3 రోజుల్లో వారిని వెళ్లగొట్టవచ్చు అనుకున్నాయి. కానీ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉండడం వల్ల వీరు అవలంబిస్తున్న పద్ధతుల్లో తేడాల వల్లను ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 నుండి 200 చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని వీరు ఆక్రమించుకున్నారు. ముషారఫ్ మాత్రం 1300 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికుల్ని పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్కు చెందిన ఓడరేవులకు, ముఖ్యంగా కరాచీ ఓడరేవుకి వెళ్లే మార్గాలను మూసివేసేందుకు సిద్ధమైంది. పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద కేవలం 6 రోజులకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. 3వ దశ ఏమిటంటే పాక్ ఆక్రమణల మీద భారత దాడి. కాశ్మీర్ మొత్తం ఎత్తైన కొండ ప్రాంతం. అక్కడ జాతీయ రహదారి 1 వంటి అత్యుత్తమ రోడ్లు సైతం 2 లేన్లకే పరిమితమవుతాయి. ఇటువంటి కష్టతరమైన మార్గం వల్ల ట్రాఫిక్ నిదానంగా సాగింది. అంతేకాక ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని తరలించడం కష్టతరమైంది. దీనితో జాతీయ రహదారి 1Dని కాపాడుకోవడం భారత్కు అత్యంత ప్రధానమైంది. పాకిస్తాన్ సైన్యానికి వారి స్థావరాల నుండి జాతీయ రహదారి 1 స్పష్టంగా కనిపించడమే కాక శతఘ్నులతో దాడి చేయడం అత్యంత సులువైన పని. ఇది భారత సైన్యానికి పెద్ద సమస్య. ఎందుకంటే అన్ని రకాల సైనిక సామాగ్రిని తరలించుకోవడానికి ఈ రహదారి చాలా అవసరం. శతఘ్నులతో దాడి వల్ల లేహ్ ప్రాంతం విడిపోయే ప్రమాదం ఏర్పడింది. చొరబాటుదారుల వద్ద చిన్న ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు మరియు యుద్ధ విమానాల్ని కూల్చివేసే తుపాకులు కూడా ఉన్నాయి. చాలా చోట్ల చొరబాటుదారులు మందుపాతర్లు అమర్చారు. 8,000 మందుపాతర్లు కనుగొన్నట్టు భారత్ ప్రకటించింది. మానవరహిత విమానాలు మరియు అమెరికా సమకూర్చిన ANTPQ-36 ఫైర్ ఫైండర్స్ రాడార్ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసాగించింది. జాతీయ రహదారి 1Dకి చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీనపరచుకోవడం భారత సైన్యపు మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకే ద్రాస్లో ఉన్న టైగర్ హిల్ మరియు టోలో లింక్ కాంప్లెక్స్ల మీద దాడి చేశారు. ఆ తదుపరి వెంటనే సియాచిన్ గ్లేషియర్కి ప్రవేశం కల్పించి బటాలిక్ టుర్టోక్ సబ్సెక్టార్ మీద దాడి చేశారు. పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పర్వత శిఖరాల్లో 0.4590 మరియు 0.5353 ఉన్నాయి. 0.4590కి జాతీయ రహదారి కనుచూపు మేరలో ఉంది. 0.5353 ద్రాస్ సెక్టార్లో అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశం. అందువల్ల పాక్ దళాలకి జాతీయ రహదారి 1Dని సులభంగా చూసే అవకాశం ఏర్పడింది. జూన్ 14 0.4590ని తిరిగి స్వాధీనపరుచుకున్న భారత సైన్యానికి ఈ చోటే అత్యధిక సంఖ్యలో సైనిక నష్టం జరిగింది. రహదారి పరిసర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను జూన్ మధ్యనాటికి తిరిగి స్వాధీనపరుచుకున్నప్పటికీ ద్రాస్ ప్రాంతంలోని రహదారిపైకి మాత్రం యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి. జాతీయ రహదారి 1D కనిపించే కొండ ప్రాంతాలను తిరిగి స్వాధీనపరుచుకున్న తర్వాత భారత సైన్యం శత్రువులను నియంత్రణ రేఖ అవతలికి తరిమి కొట్టడం మీద దృష్టి పెట్టింది. టోలోలింగ్ వద్ద జరిగిన యుద్ధం తర్వాత యుద్ధ పరిణామాలు భారత్కు అనుకూలంగా మారాయి. టోలోలింగ్ వద్ద పాకిస్తాన్ దళాలకి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకరించారు. టైగర్ హిల్ 0.5140 మరియు పలు ఇతర చోట్ల గట్టి వ్యతిరేకత చూపించినా కూడా చివరికి విజయం భారత్నే వరించింది. పాక్ దళాలు టైగర్ హిల్ వద్ద పాతుకుపోయాయని భారత సైన్యానికి అర్థమైంది. అంతేకాక ఇక్కడ ఇరుపక్షాలకి బాగా ప్రాణనష్టం సంభవించింది. చివరిగా జరిపిన దాడిలో 10 పాక్ సైనికులు, 5 భారత సైనికులు మృతి చెందగా టైగర్ హిల్ భారత వశమైంది. మరికొన్ని పేరు లేని కొండలపై కూడా తీవ్ర పోరాటాలు జరిగాయి. ఆపరేషన్ పూర్తిగా మొదలయ్యేసరికి దాదాపు 250 శతఘ్నులను కనుచూపు మేరలో ఉన్న సైనిక గుడారాలలోని చొరబాటుదారులని వెళ్లగొట్టడానికి సిద్ధం చేశారు. బోఫోర్స్ ఫీల్డ్ హోవిడ్జర్ అనేవి చాలా ముఖ్య పాత్రని పోషించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో ఈ బోఫోర్స్ అన్న పేరు మనందరికీ సుపరిచితమే. కొన్ని ప్రాంతాల్లో వీటిని పూర్తి స్థాయిలో భారత దళాలు ఉపయోగించుకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో వీటిని మోహరించడానికి సరిపడా స్థలం లేకపోవడంతో అనుకున్నంత ఫలితాలు రాలేదు. భారత వైమానిక దళం ఒక MiG-21 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇంజన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరొక MiG-21 ఫైటర్ని పాక్ దళాలు కూల్చివేశాయి. మొదట్లో రెండింటినీ తామే కూల్చినట్టు పాకిస్తాన్ చెప్పుకుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ పాక్ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని చెప్పాడు. పాక్ దళాలు పాతుకుపోయిన స్థలాల మీద భారత వైమానిక దళం లేసర్ గైడెడ్ బాంబులని ప్రయోగించింది. 1999 May 27 ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న MiG-27 ఇంజన్ లోపాలు రావడంతో బెటాలిక్ సెక్టార్లో ఉండగా పారాషూట్ సాయంతో వీరు బయటపడ్డారు. ఆయన జాడ కనిపెట్టడానికి వెళ్లిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. అందిన వార్తల ప్రకారం ఆయన విమానం కూలిపోవడానికి ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. ఆయన శవం మీద బుల్లెట్ గాయాలతో ఆయన దొరికారు. ఇక కార్గిల్ యుద్ధం గురించి మొట్టమొదటగా తెలియజేసింది ఒక గొర్రెల కాపరి అని చెప్పుకున్నాం కదా, ఆ విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత నేను మీకు చెప్తాను.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkatbhamidpati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
Download Mind Media app. Krotta paravallu tokkutunna ee internet yugamlo mobile leni manishi kanapadadante chodyame. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర, హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్గిల్ వార్. మన దేశం మరియు పాకిస్తాన్ మధ్య జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో 1999 మేలో మొదలై జూలై 26తో ముగిసింది. అందుకే మన దేశం జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటుంది. 2 నెలలు వీరోచితంగా సాగింది ఈ యుద్ధం. కార్గిల్ వార్ యుద్ధ నాయకులుగా అప్పటి మన దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మరియు అప్పటి ఆర్మీ చీఫ్ వేద్ ప్రకాష్ మాలిక్ గారిని పరిగణిస్తారు. పాకిస్తాన్ తరఫున పర్వేజ్ ముషారఫ్ యుద్ధ నాయకుడు. ఈ యుద్ధంలో మన దేశానికి సంబంధించిన కంభంపాటి నచికేత, మనోజ్ కుమార్ పాండే, అనుజ్ మొదలైన ఎందరో వీర జవాన్లు వీరమరణం పొందారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వారందరి పేర్లు దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన ఇండియా గేట్ మీద లిఖించబడ్డాయి. ఈ రోజును మన దేశం ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటూ ఉంటుందన్నమాట. అంటే జూలై 26వ తేదీని. కార్గిల్ యుద్ధంలో ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే, ఆపరేషన్ విజయ్ పేరుతో కార్గిల్ వార్లో పాకిస్తానీ సైనికుల్ని మరియు కాశ్మీరీ మిలిటెంట్లను మట్టుపెట్టింది మన సైన్యం. కార్గిల్ వార్లో మన దేశ వాయుసేన అద్భుత ప్రదర్శన కనబర్చింది. మేఘాల మధ్య నుండి మన దేశ పైలట్లు శత్రుదేశాల సైనికుల మీద దాడి చేశారు. ఇదంతా మన పైలట్లు మరియు ఇంజనీర్లు 1 వారం శిక్షణతో చేయడం గమనార్హం. కార్గిల్ యుద్ధ సన్నివేశాలను ఎన్డీటీవీ రిపోర్టర్ బర్ఖా దత్తా దేశ ప్రజలకు అందించింది. ఆమె వీరోచిత ప్రసారాలకు మన ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. కార్గిల్ యుద్ధం ఆధారంగా 2 సినిమాలు వచ్చాయి. 1 ఎల్ఓసి కార్గిల్ కాగా, మరొకటి లక్ష్య. అణు ఆయుధాలు కలిగిన దేశాల మధ్య జరిగిన 2వ యుద్ధం ఇది. కార్గిల్ యుద్ధం వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి ఈ సమయంలో ఎదురైన భద్రతా సవాళ్లని దీటుగా మన వాజ్పేయి ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా పరంగా దేశం పలు భారీ సవాళ్లను ఎదుర్కొంది. ఇందులో కార్గిల్ వివాదంతో పాటుగా కాందహార్ హైజాక్, పార్లమెంట్పై దాడి వంటి ఘటనలు అత్యంత సవాళ్లతో కూడుకున్నవి. ఈ ఇబ్బందుల నుంచి దేశాన్ని సురక్షితంగా వాజ్పేయి బయటపడేయగలిగారు. సందర్భానుసారంగా అత్యంత చాకచక్యంతో వ్యవహరించడంతో పాటు సైన్యాన్ని ఒడుపుగా ఉపయోగించారు. 98లో 2వసారి ప్రధానమంత్రిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమృత్సర్ నుంచి లాహోర్ వరకు బస్సు యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ఇండో పాక్ సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైంది. తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్ తన బలగాలను కార్గిల్కు పంపేందుకు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడంతో పరిమిత యుద్ధం చోటు చేసుకుంది. అందులో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్తో శాంతిని కోరుకున్న వాజ్పేయి సైనిక చర్యకు సైతం వెనుకాడలేదు. పాకిస్తాన్ బలగాలు నియంత్రణ రేఖను దాటినందుకే మనం యుద్ధానికి దిగాము. నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ చేసిన తప్పు మనం చెయ్యకూడదని వాజ్పేయి మన బలగాలను ఆదేశించారు. అనుకున్న విధంగానే భారత్ యుద్ధంలో గెలిచింది. వాజ్పేయి మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకువెళ్లారు. అందులో 190 మంది భారత ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు హైజాకర్ల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ఉగ్రవాదుల్ని అప్పగించి ప్రయాణికులను సురక్షితంగా తీసుకువచ్చారు. డిసెంబర్ 13, 2001లో సాయుధులైన 5 ఉగ్రవాదులు పార్లమెంట్ భవనంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దుల్లోని సైన్యాన్ని మోహరించిన కేంద్రం 11 నెలల పాటు ఈ రక్షణను అలాగే ఉంచారు. తీవ్రమైన ఒత్తిడితో దిగివచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు మన వాజ్పేయి. భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రధానమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. ఆకాశాన్ని తాకే కొండలపై నరాలు కొరికే చలిలో తమ సత్తా ఏంటో పాక్కు ముష్కరులకు చాటి చెప్పింది భారత్. సాధారణంగా చలికాలంలో సైన్యం తమ తమ పోస్టులని వదిలి వెచ్చగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్తారు. భారత సైన్యం ఎప్పటిలాగే తమ బంకర్లు ఖాళీ చేసి వేరే చోటికి తరలి వెళ్లాయి. వ్యూహం ప్రకారం పాకిస్తాన్ అదను చూసి భారత భూభాగంలోకి చొరబడింది. కార్గిల్ ప్రాంతం రక్షణ పరంగా భారత్కు అత్యంత కీలకమైనది. దీన్ని కైవసం చేసుకుంటే లడఖ్ను కైవసం చేసుకుని ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ పన్నాగం. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాక్ సేనలను భారత సైనికులు సులభంగా కనిపిస్తారు. దీనితో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని అవుతుంది. భారత్ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి భారత సైన్యం పలచబడి పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందని దాయాది దేశం పన్నాగం. దీనిలో భాగంగా తమ సైన్యం చేత కార్గిల్ను ఆక్రమించేలా చేసింది. ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిందన్న విషయం భారత సైన్యానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ తెలియలేదు. అయితే మే నెలలో కానీ విషయం మనకు తెలియలేదు. గస్తీకి వెళ్లిన రెండు బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సౌరవ్ కాలియా నేతృత్వంలో మరో బృందాన్ని పంపారు. కానీ వారు కూడా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టర్కు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి సైన్యానికి ఎదురయ్యాడు. ఎవరు నువ్వు, ఇక్కడ ఏం పని అని జవాన్లు అడగగా తాను ఒక పశువుల కాపరినని, తన గేదె తప్పిపోవడంతో వెతుక్కుంటూ అక్కడికి వెళ్లానని, అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తన గేదెను చంపి తిన్నారు అని చెప్పాడు. అంతేకాకుండా మన భారత సైనికులు దాదాపు 50-60 మంది మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని కూడా ఆ పశువుల కాపరి చెప్పాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని బంకర్లు ఉన్నాయని పూసగుచ్చినట్లుగా అతను మొత్తం వివరాల్ని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతోనే భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని, కార్గిల్ వైపుగా వెళ్లే రహదారులను మూసివేసి పాక్ సైన్యానికి ముష్కరులకు ఏం వెళ్లకుండా చేసినట్లు నిరోధించగలిగారని చెప్తారు. నాటి ప్రధాని వాజ్పేయి రక్షణ నిపుణులతో చర్చించి పాక్కు దీటైన వ్యూహాన్ని అమలు చేశారు. నేలపై ఉన్న సైన్యానికి వాయుసేన పూర్తి అండగా నిలవగా బోఫోర్స్ ఫిరంగుల గర్జనకు పాక్ హడలిపోయింది. అలా సుమారు 2 నెలల పాటు భారత సైన్యం మొక్కవోని దీక్షతో శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్లో తిరిగి 3000 జెండా ఎగురవేసింది. ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులవ్వగా 1363 మంది క్షతగాత్రులయ్యారు. ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ప్రత్యేకమైనది. ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం. 1000 అడుగుల ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయడం అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల సైనికులకు కూడా సాధ్యం కాదని స్పష్టమైంది. తర్వాతి కాలంలో పర్వత ప్రాంత యుద్ధం గురించి మన సైన్యం అమెరికా సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఇదే సమయంలో పాక్ తన తప్పును తెలుసుకుని యుద్ధం నుంచి తప్పుకుని ఉండకపోతే ఆ దేశం నామరూపాలు లేకుండా పోయేదని ఇటీవల కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఒకానొక దశలో పాక్పై వైమానిక దాడితో పాటు అణుదాడికి ప్రధాని వాజ్పేయి సిద్ధపడ్డారని, అయితే చివరి నిమిషంలో దాయాది మనసు మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని నిపుణులు అంటూ ఉంటారు. ఏదేమైనా మన సైనిక పాటవానికి యుద్ధ వ్యూహాలకు మచ్చుతునక కార్గిల్ యుద్ధం. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడిన సైనికులదే ఈ విజయం. జై జవాన్.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. కార్గిల్ వార్లో పాక్ను చీల్చి చెండాడిన భారత కొదమ సింహం గురించి ఒక గాథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది 1999 భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ వార్ హోరాహోరీగా జరుగుతున్న రోజులు. భారత కాశ్మీర్ ప్రాంతంలోని ద్రాస్ సెక్టార్కు చెందిన టోలోలింగ్ పర్వత శ్రేణిలో 4590 పాయింట్ను ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆ కొండ పైభాగంలో 11 బంకర్లను నిర్మించుకుంది. పాక్ దురాక్రమణ నుంచి త్రిప్పి కొట్టేందుకు భారత సైన్యం శత విధాలా ప్రయత్నిస్తోంది. అయినా ఒక పట్టాన సాధ్యం కావటం లేదు. పాక్తో అక్కడ యుద్ధం చేసే అనుకూల పరిస్థితి భారత్కు లేదు. దీంతో రోజులు గడుస్తున్నాయి కానీ భారత్ పాక్పై పట్టు బిగించలేకపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో భారత ఉన్నత సైనికాధికారులు నలిగిపోతున్నారు. సరిగ్గా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ మంచి తీపి వార్త అందుకున్నారు సైనికాధికారులు. అదేమిటంటే శ్రీనగర్ ప్రాంతంలో దిగ్విజయంగా ఒక సైనిక ఆపరేషన్ ముగించుకొని వచ్చిన దిగేంద్ర కుమార్ను చూడగానే సైనికాధికారులకు సరికొత్త ఉత్సాహం వచ్చింది. పోయిన ప్రాణం తిరిగొచ్చింది. వెనువెంటనే దిగేంద్ర కుమార్ను సమాయత్తం చేశారు. ద్రాస్ సెక్టార్లోని టోలోలింగ్ పర్వత శ్రేణులను పాకిస్తాన్ ఆక్రమించుకొని 11 బంకర్లను ఏర్పాటు చేసుకుందని, ఆక్రమణను తిప్పికొట్టి తిరిగి వాటిని భారత్ స్వాధీనం చేయాలని గురుతర బాధ్యతలను దిగేంద్ర కుమార్కు అప్పజెప్పారు. ద్రాస్ సెక్టార్లోని టోలోలింగ్ పర్వత శ్రేణి 15,000 ఎత్తులో ఉంటుంది. భారత్ వైపు అది నిట్ట నిలువున ఎంతో నిటారుగా ఉంటుంది. పైగా విపరీతమైన చలి కూడా అక్కడ ఉంటుంది. ఆ కొండ ఎక్కడం నిజంగా సాహసోపేతమైన చర్యే. దిగేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పాకిస్తాన్ పీచ మణచాలని తీర్మానించుకున్నాడు. రాజ్ పుఠానా రైఫిల్స్ విభాగం 2వ పటాలానికి చెందిన మేజర్ వివేక్ గుప్తా సారథ్యంలో సుబేదార్ సురేంద్ర సింగ్ రాథోడ్, ల్యాన్స్ నాయక్ జస్వీర్ సింగ్, నాయక్ సురేంద్ర, నాయక్ చమన్ సింగ్, ల్యాన్స్ నాయక్ బచన్ సింగ్, సిఎంహెచ్ జస్వీర్ సింగ్, హవల్దార్ సుల్తాన్ సింగ్ నర్వార్లు దిగేంద్ర కుమార్కు కుడి ఎడమ భుజాలుగా బయలుదేరారు. అతి కష్టం మీద సాహసోపేతమైన చర్యలతో పాక్ బంకర్లకు అత్యంత సమీపంలోకి వీళ్లు వెళ్లగలిగారు. పాక్ ఆర్మీ అప్పటికే అక్కడ 11 బంకర్లను ఏర్పాటు చేసుకుంది. దిగేంద్ర కుమార్ మొట్టమొదటి బంకర్ను, చిట్ట చివరి బంకర్ను ఛేదిస్తానని లక్ష్యం నిర్దేశించుకున్నాడు. మిగిలిన 9 బంకర్లను వివేక్ గుప్తాతో పాటు తక్కిన సైనిక బృందం ఆక్రమించేలా వ్యూహరచన చేశారు. తాను మొదటి బంకర్ను ఆక్రమించే క్రమంలో కాల్పులు ప్రారంభించి పాక్ సైనికుల దృష్టి మరలుస్తానని, ఈలోగా మిగిలిన బృంద సైనికులు చాటుమాటుగా 9 బంకర్ల వైపు దూసుకుపోవాలని లక్ష్యాన్ని నిర్దేశం గావించాడు దిగేంద్ర కుమార్. ఈ వ్యూహాన్ని అందరూ ఆమోదించి ఇక పాక్ ఆర్మీతో అమీతుమీకి సిద్ధపడ్డారు. దిగేంద్ర కుమార్ మొదటి బంకర్ పేల్చివేతకు నడుం బిగించాడు. పాక్ సైనిక బంకర్పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అయితే భారత సైనికులు తమకు అత్యంత సమీపంలోకొచ్చేసరికి పాక్ నివ్వెరపోయింది. ఆగ్రహంతో ఊగిపోయింది. బంకర్ల నుండి బయటకు వచ్చి యుద్ధం ప్రారంభించింది. ఆ కొండలు బుల్లెట్ల వర్షంతో మార్మరోగాయి. మేజర్ వివేక్ గుప్తా తన అనుచర వర్గంతో మరింత ముందుకు చొచ్చుకుపోయాడు. సుబేదార్ భన్వర్లాల్, ల్యాన్స్ నాయక్ జస్వీర్ సింగ్, నాయక్ సురేంద్ర, నాయక్ చమన్ సింగ్లు తమ లక్ష్య ఛేదనలో మరింత దూకుడుగా ముందుకు దూసుకువెళ్లారు. అక్కడే మాటు వేసి ఉన్న పాక్ సైనికులకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. వెనువెంటనే వీరిపై పాక్ కాల్పులు జరిపింది. వివేక్ గుప్తా మినహా మిగిలిన అనుచరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివేక్ గుప్తా తలకు తీవ్ర బుల్లెట్ గాయం అయ్యింది. ఇక తాను ఎలాగూ బతకడు. అయినా సరే తాను పాక్ సైనికులకు చిక్కి వారి చేతిలో బందీ కాకూడదని అనుకున్నాడు వివేక్ గుప్తా. తనకు తానే కాల్చుకొని భారత్ మాతాకు జై అంటూ వీర స్వర్గాన్ని అలంకరించాడు. ఇక్కడ దిగేంద్ర కుమార్ ఎడమ భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ గాయంతో రక్తం నిరంతరంగా కారుతుంది. అయినా తన లక్ష్యం ముందు గాయాలు అతనికి కనపడలేదు. కుడి చేత్తో తుపాకీ అందుకుని పాక్ ఆర్మీని చీల్చి చెండాడుతున్నాడు. దిగేంద్ర కుమార్ను ఎదుర్కొనేందుకు పాక్ సైనికులు ఎదురు దిశలోని కుడి ఎడమల నుండి కాల్పులు ప్రారంభించారు. ఇదే అదనుగా భావించిన దిగేంద్ర కుమార్ తన సహచరులనుద్దేశించి తాను ఒక్కడినే ఇటువైపున్న పాక్ సైనికులను ఎదుర్కొంటానని, ఈలోగా మిగిలిన అన్ని బంకర్ల పాక్ సైన్యాన్ని హతమార్చాలి అంటూ ఆదేశించాడు. అయితే కుమార్కు అప్పటికే బుల్లెట్ల రక్త గాయాలయ్యాయని, కుడి ఎడమల రక్షణకు తాముంటామని బతిమాలారు సహచరులు. ఒంటరిగా వదిలి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఇది బై ఆర్డర్ అని కుమార్ చెప్పేసరికి చచ్చినట్టు అందరూ పాక్ బంకర్ల వైపు దూసుకుపోయారు. అలా మున్ముందుకు దూసుకుపోయిన కుమార్ సహచరులు కుమార్ అందించిన సాహసోపేత స్ఫూర్తితో పాక్ సైన్యాన్ని తుత్తినీయలుగావించారు. పాక్ సైన్యాన్ని మట్టుబెట్టి వారికి అప్పగించిన బంకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కుమార్ ఒంటి చేత్తో యుద్ధం చేస్తూ ఏకంగా 48 మంది పాక్ సైనికులను హతమార్చాడు. తన శరీరంలో అప్పటికే 18 బుల్లెట్లు దిగాయి. రక్తం ఎంతో కారిపోయింది. అయినా తన గాయాలను అతను లెక్క చేయలేదు. మొత్తానికి అక్కడ బంకర్లలో మకాం వేసిన పాక్ సైనికులందరినీ భారత సైన్యం మట్టుబెట్టి తమ విజయ సూచికగా భారత సైన్యం ఆ కొండపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి కూడా పాక్ సైన్యాన్ని ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొని భారత మాతకు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన ముద్దుబిడ్డ దిగేంద్ర కుమార్ను భారత ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారంతో గౌరవించింది.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది.
ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాత వినా నాహి దైవం, గాయత్రి వినా నాహి మంత్రం, జనని జన్మభూమి నాకాదపి గరీయసి.
తండ్రి బాటనే తండ్రి పనిచేసిన బెటాలియన్లోనే చేరాడట ఒక జవాను. అతడు కార్గిల్ జవాను తనయుడు. తాను పనిచేసిన ఆర్మీ బెటాలియన్లోనే తన కొడుకు కూడా చేరినప్పుడు ఆ తండ్రి ఆనందానికి హద్దే ఉండదు. కానీ తన తనయుడు సాధించిన ఘనతను చూసుకుని మురిసిపోయే అదృష్టం లాన్స్ నాయక్ బచ్చన్ సింగ్కు దక్కలేదు. ఎందుకంటే లాన్స్ నాయక్ బచ్చన్ సింగ్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు సైన్యంలో ప్రవేశించి తన తండ్రి పనిచేసిన బెటాలియన్లోనే లెఫ్టినెంట్గా చేరారు. రాజపుతానా రైఫిల్స్ 2nd బెటాలియన్లో బచ్చన్ సింగ్ లాన్స్ నాయక్గా విధులు నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో టోలోలింగ్ పర్వత శ్రేణుల్లో ఆయన పనిచేశారు. 1999 జూన్ 12న అక్కడే పోరాడుతూ చనిపోయారు. అప్పుడు 6 ఏళ్ల వయసున్న అతని కుమారుడు హితేష్ కుమార్ తాను కూడా తండ్రిలాగే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. 19 ఏళ్ల వయసులో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో హితేష్ శిక్షణ పొందారు. ఆ తర్వాత తండ్రి పనిచేసిన రాజ్పుతానా రైఫిల్స్ బెటాలియన్లోనే లెఫ్టినెంట్గా చేరారు. 19 ఏళ్ల నుంచి నాది ఒకటే కల, అమ్మ కోరిక కూడా అదే. ఇప్పుడు మా ఆశయం నెరవేరింది, నా దేశానికి నిజాయితీగా సేవ చేస్తా అని హితేష్ బీబీసీ న్యూస్తో అన్నారు. తన మేనమామ ఋషిపాల్ సింగ్ కూడా తన తండ్రి పనిచేసిన బెటాలియన్లోనే పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అమ్మ కష్టం, అమ్మ ప్రార్థనల వల్లే తాను లక్ష్యాన్ని చేరుకున్నానని హితేష్ అన్నారు. శత్రువులు అప్పుడు కార్గిల్లోని టోలోలింగ్ను స్వాధీనం చేసుకోవడానికి దాడికి దిగారు. ఆ పోరులో మేం 17 మంది సైనికులను కోల్పోయాం. బచ్చన్ సింగ్ తల నుంచి బుల్లెట్ దూసుకు వెళ్ళింది. ఆయన బతికుంటే హితేష్ సాధించిన ఘనతకు గర్వించేవాడు అని ఋషిపాల్ సింగ్ చెప్పారు. నాకున్న ఏకైక కళ మా ఆయనలాగే మా అబ్బాయిని సైనికుడిగా చూడడం, అదిప్పుడు నెరవేరింది అని హితేష్ తల్లి కామేష్ అన్నారు. ఆ రోజు మేమందరం మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నేను హితేష్తో ఆడుకుంటున్నా, అమ్మ ఇంటి పనుల్లో ఉంది. అకస్మాత్తుగా ఫోన్ మోగింది. మామయ్య ఋషిపాల్ సింగ్ మాట్లాడారు. మా నాన్న చనిపోయారన్న విషయం ఆయనే చెప్పారు. మేమంతా షాక్ అయ్యాం. కొన్నాళ్ళ తర్వాత నాన్న మృతదేహం మా ఇంటికొచ్చింది. మా పొలంలో ఆయన విగ్రహాన్ని నిర్మించామని హితేష్ సోదరుడు హేమంత్ బీబీసీతో చెప్పారు. సైన్యంలో చేరడం అంటేనే జీవితాన్ని పణంగా పెట్టడం, కానీ నాన్న బాటలోనే మీరు ఎందుకు వెళ్లారు అని హితేష్ను ప్రశ్నించగా, స్కూల్లో ఎవరైనా నీ లక్ష్యం ఏంటని అడిగితే ఆర్మీలో చేరడం అని చెప్పేవాణ్ణి. అందరూ వింతగా చూసేవారు. ఇప్పుడు పేరెంటల్ క్లైమ్ రైట్ అంటే తండ్రి యుద్ధంలో మరణిస్తే అతని వారసుడికి అదే బెటాలియన్లో పనిచేసే అవకాశాన్ని కల్పించడాన్ని పేరెంటల్ క్లైమ్ రైట్ అంటారు. దీని కింద మా నాన్న పనిచేసిన బెటాలియన్లోనే చేరాను అని హితేష్ చెప్పారు. 1999లో టోలోలింగ్ను రాజ్పుతానా రైఫిల్స్ చేజిక్కించుకోవడంతో కార్గిల్ యుద్ధంలో భారత విజయానికి మార్గం సుగమమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, తమ ప్రాణాలు పణంగా పెట్టినా సరే, జవాన్లు ఆ వీర జవాన్ల కుటుంబాలు తరతరాలుగా మన దేశానికి వీర సైనికుల్ని అందిస్తూనే ఉన్నాయి. వీరందరికీ నిజంగా మనం సలాం చేయాల్సిందే. జై జవాన్. మళ్ళీ వచ్చే వారం మరిన్ని విశేషాలతో మీ ముందుకొస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.